please.
అందరికి దేవి నామమున శుభములు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆకాశ గగనాలను నీజేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీజేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము సింహాసనమాయేనా, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి ತಿನೀ ಕೀರ್ತಿನೆ ಚಾಟೆದ ನಜರೆಯುಡ ನಾ ಯೇಸಯ್ಯ ಅನ್ನ.
బుధవారం బైబిల్ స్టడీలో భాగంగానే మనం ఆది కాండం నుంచిన అధ్యాయాన్ని కొనసాగిస్తూ వచ్చాం. గత రెండు వారాలుగా మానవుని గురించిన అవగాహన, మానవుని గురించిన అధ్యయనం బైబిల్ నుంచి కొనసాగించడం ప్రారంభించాం. అందులో భాగంగా ఆది కాండం మొదటి అధ్యాయం 2 అధ్యాయాల నుంచి మానవుని సృష్టి, అతని వెనుకున్న దేవుని ఉద్దేశాన్ని మనం ధ్యానం చేసాం. రెండవదిగా మానవుడు ఎన్ని భాగాలై ఉన్నాడు, అందులో అద్భుత దేహ నిర్మాణం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అన్న విషయాన్ని గత వారం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. దాని కొనసాగింపుగానే ఈ దిన ముందు మానవుల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఆత్మయు జీవము 2 ఒకటేనా 2 వేరా అన్న విషయాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 2:7 ఆది కాండము 2:7 మనం చూద్దాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాశిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను అని రాయబడింది. ఇక్కడ 3 విషయాలను ఈ 7వచనం ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు. అందులో నేల మట్టితో నరుని నిర్మించి అన్నది దేహానికి సంబంధించిన విషయం. 2వది జీవ వాయువును ఊదగా అన్నది బ్రెత్ ఆఫ్ లైఫ్, జీవాన్ని ప్రవేశపెట్టాడు. 3వదిగా నరుడు జీవాత్మయను, ఆత్మ అన్న మాట కూడా మనం చూస్తున్నాం. 2వచనం మనకేం చెప్తుందంటే మానవుడు 3 కలయికగా వాక్య ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. మనము అనగానే కేవలం కనిపించే 1 దేహం మాత్రమే కాదు, కానీ ఈ దేహం వెనకాల కనిపించని 2 అద్భుతమైన విషయాలు కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. 1 దేహము, 2 జీవము, 3 ఆత్మ. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ 3 విషయాల్లో దేహమును గురించిన ధ్యానాన్ని గత వారం మనం ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. గత వారం స్పష్టంగా మనం లేఖనాల నుంచి మానవ దేహం ఎంత అద్భుతమైందో, ఈ సృష్టి ఎంత గంభీరమైందో లేఖనాల నుంచి చూడడానికి ప్రయత్నం చేశాం. ఒకసారి 2:7లోనే మరలా చూస్తే మొదటి మాట, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అన్నాడు. నేల మంటితో నిర్మించబడ్డ దేహం కేవలం దాన్ని మనం అందులో నుంచి జీవాన్ని, ఆత్మను తీసివేసి మాట్లాడితే ఆ దేహాన్ని ఈరోజు మనం మాట్లాడాలంటే మాట్లాడుతున్న భాష శవం అనొచ్చు, ప్రాణం లేని మృతదేహం అనొచ్చు. ప్రారంభంలో దేవుడు మానవం చేస్తున్నప్పుడు నేల మట్టితో ఆయన నిర్మించింది కేవలం దేహం మాత్రమే. ఆ దేహానికి ఊపిరి లేదు, ఆ దేహంలో గుండు కొట్టుకోవడం లేదు, ఆ దేహానికి ఎలాంటి కదలిక లేవు, కళ్ళున్నా చూపు లేనట్లుగా, కాళ్ళు చేతులున్నా కదలిక లేనట్లుగా, అవయవ నిర్మాణాలున్నా ఏ అవయవంలో కదలిక లేని నిర్జీవముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకసారి ఏమీ విలువలేని ఈ గత వారం మనం ఆలోచన చేసినట్లుగా మానవ దేహం అద్భుతమైంది. మార్కెట్లో బ్రెయిన్కి రేటు కట్టలేము, గుండెకి రేటు కట్టలేము, అవయవాలు దేనికి కూడా రేటు కట్టలేము. కట్టాలి అనుకుంటే కొన్ని లక్షలు మనం కట్టుకుంటూ వెళ్తే మొత్తానికి మానవ దేహమే 1,00,000 రూపాయలు విలువ చేసేదిగా గత వారం మనం చూసాం. అయితే 1,00,000,000 రూపాయలు విలువ చేసే ఈ దేహంలో జీవం లేకపోతే ఈ విలువెంత? 1,00,000,000 రూపాయలు విలువ చేసే మానవ దేహంలో జీవం లేకపోతే జీవము లేని దేహానికి విలువెంత అని అడిగితే విలువేమి లేదు, పైగా మనకు అది భారంగానే కనబడుతుంది. ఆ మట్టి ఖర్చులు కూడా భారమే. ఒక ఆయన అన్నాడు, ఏను బ్రతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏనుగు బ్రతికినా దాని చర్మానికి దాని దంతాలకు ఉన్న రేట్ అంతే, అది చచ్చినా సరే దాని చర్మానికి దాని దంతాలకు ఉన్న రేటు అంతే. దాని మానవుని విషయానికి వచ్చేసరికి విలువ బ్రతుకున్నప్పుడే, చచ్చిపోతే ఏ విలువ లేదు, ఏ విలువ లేని వాడిగా మనం చూస్తాం. ఒకసారిగా ఎప్పుడైతే జీవం ఈ మానవ దేహం నుంచి వెళ్ళిపోతుందో, సిగ్నిఫికెన్స్ నుంచి నథింగ్కి పడిపోయినట్లుగా మానవ దేహం గురించి మనం అర్థం చేసుకోగలం. అందుకే వాక్యంలో ఒక మాట ఇలా అంటాడు, యాకోబు పత్రిక 2:26 ఈ యాకోబు పత్రిక 2:26 ప్రాణము లేని దేహము ఎలాగ మృతమో అన్నాడు. ప్రాణము లేని దేహానికి ఇచ్చే విలువ ఏంటంటే డెడ్ బాడీ, మృతం అంతే, మృతం అంతే. ఏమాత్రం విలువ లేనిదిగా మనం చూస్తున్నాం, ఎందుకు పనికిరాందిగా మనం చూస్తున్నాం. ప్రాణం లేని దేహం కేవలం మృతం, కేవలం మృతం. 2013 అక్టోబర్ 9 ఒక సంఘటన జరిగింది. తెలుగు చలన చిత్రంలో ఒక విలన్గా ప్రారంభించి, చిన్న ఆర్టిస్ట్గా ప్రారంభించి, చివరికి హీరోగా నిలదొక్కున్న ఫిల్మ్ యాక్టర్ శ్రీహరి అనుకోని రీతిలో మరణించాడు. అప్పుడు దాకా డిస్కో శాంతికి ఆయనకున్న బంధం ఎలాంటిదో తెలియదు, కానీ భార్యభర్తలను మాత్రమే తెలుసు. ఆ రోజు వీడియోలు చూస్తూ ఉంటే గుండెలు తరిగిపోతూ ఉన్నాయి. ఆవిడేమాత్రం కూడా సిగ్గుపడకుండా ఎంత రోదిస్తూ ఉందో, ఎంత గుండెలు బాదుకుంటుందో, నోరారా బావా అని పిలుస్తూ ఉంది. అంతగా శ్రీహరిని ఆమె ప్రేమించిందా అన్నది నాకైతే ఆ రోజు అర్థమైంది. ఒకనాడు బాడీ బిల్డర్, ఒకనాడు ఫైటర్, ఒకనాడు చాలా బలంగా దృఢంగా కనబడే శ్రీహరి ఆ రోజు ఆ పెట్టులోకి వచ్చిన తర్వాత ఆమెకి ఎంతో ప్రేమ ఉంది, ఆమె ఎంతో శ్రీహరిని ప్రేమిస్తుంది, కానీ ఆ ఆత్మ జీవం లేని ఆ శ్రీహరి మృతదేహాన్ని ఆ భార్య ఏం చేసుకోగలదు? ఆమెకి ఏమాత్రం పనికి వస్తుంది? ఏం చేసుకోలేదు. నెత్తు నూరు బాదుకోవడం తప్ప ఆ మృతదేహాన్ని చూసి ఆమె ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో ఆ కన్నీళ్ళ మధ్య సాగనంపులు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అర్థం చేసుకుందాం, ఎప్పుడైతే ఆత్మ జీవం ఈ దేహంలో ఉన్నాయో, ఇది చాలా విలువైంది, అందరికీ కావాలి, అందరికీ కావాలి. ఒకవేళ ఈ దేహంలో నుంచి ఆత్మను జీవాన్ని తీసేస్తే నథింగ్, నథింగ్, ఎందుకు పనికిరాదు. 12 గంటలకి ఈ దేహంలో నుంచి జీవం ఆత్మ వెళ్ళిపోతే 12 గంటలు దాటిన మరుక్షణమే, ఎప్పుడైతే జీవం పోయిందని తెలిసిందో అప్పుడే మరుక్షణమే నట్టింట్లో నుంచి పరుపు మెంచి తీసుకొచ్చి బయట గడ్డి మీద పడుకోబెట్టేస్తారు. అదేంటి కిందెందుకు పడుకోబెట్టారు? ఆయన చాలా పెద్ద ఆయన అంటే చాలా పెద్ద ఆయన లేడు, వెళ్ళిపోయాడు. చాలా పెద్ద ఆయన కావచ్చు, కానీ ఆయన లేడు. ఇప్పుడు ఏం కనబడుతుందంటే ఆయన కలేబ్రం, ఆయన మృతదేహం, ఆయన కలేబ్రం మృతదేహం. ఎంత గౌరవించి పెట్టుకుందాం అనుకున్నా ఉంచుకోలేం. గంట వెళ్ళిపోతే చాలు స్మెల్ స్టార్ట్ అయిపోద్ది, 4 గంటలు వెళ్ళిపోతే ఊపుకోవడం స్టార్ట్ అయిపోద్ది, చూడలేం, ఉండలేం, దగ్గర పెట్టుకోలేం. కాబట్టి ఎంత త్వరగా దాన్ని సాగనంపేస్తే అంత మంచిది. కాబట్టి దేహం చాలా విలువైంది, దేహంలో ఉన్న అవయవాలన్నీ చాలా విలువైనవి, వాటికి మనం రేటు కట్టలేము. ఆ మాటలన్నీ వాస్తవాలే. ఎప్పుడు ఈ దేహానికి విలువైంది, ఎప్పుడు ఈ దేహానికి మనం విలువ ఇవ్వగలము అనే వాక్యం చూస్తే, ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊది ఈ దేహంలోకి జీవాన్ని ఆత్మను ప్రవేశపెట్టాడో, అప్పుడు ఈ దేహం విలువైందిగా కనబడుతుంది. కాబట్టి ఆదికాండం 2:7 తరచి చూస్తే 3 విషయాలు కనబడుతున్నాయి. 3 విషయాల్లో మొదటిది నేల మంటి నుంచి నిర్మించబడ్డ దేహం, మట్టిలో నుంచి చేయబడ్డ దేహం. ఈరోజు మనం చాలా ప్రేమిస్తున్న ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చిందని దేవుడు చెప్తున్నాడంటే, నేల మట్టి నుంచి తీసుకొచ్చాడట ఆయన, నేల మట్టి నుంచి తీసుకొచ్చాడు. 2వది వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా, జీవవాయువును ఊదగా అన్నాడు. ఆ జీవవాయువు జీవము ఈ దేహంలోకి ప్రవేశపెట్టే వరకు కూడా ఏమాత్రం చలనం లేదు, ఊపిరి లేదు, నాడి లేదు, గుండు కొట్టుకోవడం లేదు, ఏమీ లేదు. నథింగ్, ఆకారం అంతే. ఎప్పుడైతే జీవం ఈ దేహంలో ప్రవేశించిందో, ఆ ప్రవేశించిన తర్వాత కన్నులు తెరుచుకొని చూడడం ప్రారంభించే, గుండు కొట్టుకోవడం, నాడి కొట్టుకోవడం ప్రారంభించింది, ఊపిరితిత్తులు ఊపిరి తీసుకోవటం, శ్వాస కనబడుతూ ఉంది, అవయవాల్లో కదలిక కనబడుతుంది, పంచేంద్రియాల్లో స్పర్శ కనబడుతుంది. అప్పుడు దాకా ఏమీ లేవు. ఎప్పుడైతే జీవం ప్రవేశించిందో అన్ని అవయవాల్లో కదలిక కనబడతా ఉంది. అప్పుడు ఆ మృతదేహం జీవిగా మారినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. జీవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దేహంలో ఉన్న జీవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనం అనుకుంటే, ఈరోజు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సమ్మర్ కదా, ఎక్కువ పవర్ కటింగ్స్తో బాధపడుతూ ఉంటాం. అప్పుడు దాకా తిరుగుతూ ఉంటుంది ఫ్యాను, ఫ్రిడ్జ్ ఆడుతూ ఉంటుంది, ఏసీ పనిచేస్తుంది, టీవీ ఆడుతూ ఉంటుంది, వాషింగ్ మిషన్ పనిచేస్తుంది, ఎవ్రీథింగ్, మన ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ గూడు పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పవర్ కట్ అయిందో పనిచేస్తున్న ప్రతీది ఆగిపోతాయి, ఏది పనిచేయదు. అన్ని పని చేయలేని స్థితిలోకి వచ్చేస్తే మరలా గంట రెండు గంటల తర్వాత ఎప్పుడైతే పవర్ వచ్చిందో అన్ని మళ్ళా పనిచేస్తాయి. నేనంటాను, పవర్ మన కంటికి కనబడతలేదు, పవర్ని మనం చూస్తలేదు, కానీ కంటికి కనిపించినప్పటికీ ఇంటిలో పవర్ చూపించే ప్రభావం ఎంత సిగ్నిఫికెంట్గా ఉందో, ఎంత ప్రభావవంతంగా ఉందో, మానవ దేహంలో జీవం అంతే ప్రభావవంతమైంది. జీవం లేకపోతే దేహానికి ఉన్న విలువ ఏది లేనట్లుగా నథింగ్గా మనం చూస్తున్నాం. రెండవ విషయం, మొదటిగా మనం దేహం కొరకు కొన్ని మాటలు చూసాం, రెండవది జీవం కొరకు మనం చూస్తే బైబిల్లో జీవము అన్న ప్రాణము అన్న రెండు ఒకటేగా పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. ఇంగ్లీష్లో అయితే దానికి లైఫ్ అన్న పదం వాడబడింది. ఎప్పుడైతే ఆయన జీవవాయువుని ఊదాడో, జీవవాయువు అన్నప్పుడు బ్రెత్ ఆఫ్ లైఫ్ అని రాయబడింది, బ్రెత్ ఆఫ్ లైఫ్, నరుడు జీవించేవాడుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. ఇందుకు జీవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, జీవం అంటే ఏంటి అని మన వాక్యంలో చూడడానికి ప్రయత్నం చేస్తే ఆదికాండము 9:3 మనం చూస్తున్నాం. ప్రాణము గల సమస్త చర్ములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కల్ని ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ప్రాణం గల సమస్త చరాలు అన్నారు. ఇందుకు చరాల్లో ఉన్న, మానవుల్లోను జంతువుల్లో ఉన్న ఈ ప్రాణము అంటే ఏంటి అని మనం అడిగితే 4వ వచనంలో ఆయన వివరణిస్తున్నాడు. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అన్నాడు. ప్రాణాన్ని మనం కల్లార చూడాలి అని అనుకుంటే ఆయన దానికి ఒక రూపాన్ని చెప్తా ఉన్నాడు. మానవ దేహములో ఉన్న రక్తమే మానవ దేహానికి ప్రాణం. 5వ వచనం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తము అన్నాడు. చివరి లైన్లో ప్రతి నరుని ప్రాణము అన్నాడు. ఇందుకే ఒక మాటలో చెప్పాలంటే ఏంటి ఈ ప్రాణము, ఏంటి జీవము అని మనం వాక్యాన్ని అడిగితే దేవుడు వాక్యం నుంచి ఆయన స్పష్టంగా మనకిచ్చే వివరణ మానవ దేహంలో ఉన్న రక్తమే ప్రాణముగా మనం చూస్తాం. లేవీకాండము 17:4 మనం వెళ్తే, లేవీకాండము 17:4 కూడా ఆయన వివరణిస్తున్నారు. 17:4 కిందకొచ్చేసరికి 6వ వచనం చూడాలి. యెహోవాకు ఇంపైన సువాసనగినట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి కొవ్వును దహింపవలెను అని ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం చూస్తే లేవీకాండం కాదు, సంఖ్యాకాండానికి వెళ్ళి పదకొండవ వచనంలో చూద్దాం. అదే అదే లేవీ కాండం 17:11 రక్తము దేహమునకు ప్రాణము అన్నాడు. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చితిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును. ఇక్కడ మనకు 17:11 కూడా ఆయన ప్రాణం అంటే డెఫినేషన్ రక్తంగా ఇస్తున్నాడు. కాబట్టి అర్థం చేసుకుందాం, ఈరోజు మనకి ఏదైనా ఆరోగ్యం బాగోలేదన్నప్పుడు హాస్పిటల్లో మొదటిగా చేసేది బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ లో ఏం తెలుస్తుంది? అన్ని తెలుస్తాయి. బ్లడ్ టెస్ట్ లోనే అన్ని తెలుస్తాయి. ఎందుకు అన్ని బ్లడ్ టెస్ట్లు తెలుస్తున్నాయంటే అసలుకే నీ దేహానికి ప్రాణమే నీ రక్తము అని దేవుడు చెప్తా ఉన్నాడు. రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలు పోవడానికి మెయిన్ కారణం కూడా ఓవర్ బ్లీడింగ్, ఈ రక్తం పోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మానవ దేహంలో బ్లడ్ పర్సంటేజ్ తగ్గినా, ప్లేట్లెట్లు తగ్గినా, రక్తంలో మార్పులు వచ్చినా, ఏం వచ్చినా సరే ప్రాణానికే ముప్పు, ప్రాణానికే ముప్పు అని మనం చూస్తున్నాం. కాబట్టి మానవ దేహానికి లో ఉన్న ప్రాణం ఏంటి, జీవం ఏంటి అని వాక్యాన్ని అడిగితే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట, మన దేహంలో ఉన్న రక్తమే మన దేహానికి ప్రాణము లేదా జీవము అని మాట్లాడుతున్నాడు. అలాగే మరి జంతువులకి ప్రాణం ఏంటి, జంతువులకి జీవం ఏంటి? జంతువులు ప్రాణ దేహం, ప్రాణము జీవం కూడా రక్తమే. మానవునికి అదే, జంతువులకి అదే అన్నది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఆదికాండం మొదటి అధ్యాయము 24వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇదే మాట సెలవిచ్చాడు ఆయన. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించిన గాకని పలికెను, జీవము గల వాటిని అన్నాడు. జంతువులను కూడా జీవులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. జీవులు అన్నాడు కదా, వాటిలో ఉన్న జీవం ఏంటంటే వాటిలో ఉన్న రక్తం అని చెప్పి మన ఆదికాండం 9వ అధ్యాయం నుంచి లేవేకాండం 17వ అధ్యాయంలో సమస్త దేహములకు ప్రాణము రక్తమే అన్నాడు. అని ఆయన మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఒక మాట మనకి అర్థం కావడం కొరకు ఇంకా ఆయన స్పష్టత ఇస్తూ ఒక మాట మాట్లాడుతున్నారు. 29వ వచనంలో దేవుడు, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అన్నాడు. అంటూ అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నయు ఆహారమగునని పలికెను. ఎందుకు ఆహారానికి ప్రాణానికి ఉన్న సంబంధం ఏంటి? దేవుడు ఎందుకు ఆహారంగా చెట్లను ఇచ్చాడు, తర్వాత మాంసాహారాన్ని కూడా ఇచ్చాడంటే మన ప్రాణానికి ఆహారమే ఆధారంగా మనం చూస్తున్నాం. మనం తీసుకునే వెజిటేబుల్స్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ మనం తీసుకున్న తర్వాత అది రక్తంలో కలవటం మనం చూస్తాం. రక్తంలో కలిసిన ఆహారము దేహంలో ఉన్న అవయవాలన్నిటికీ సప్లై అయ్యి దేహంలో ఉన్న అవయవాలన్నిటిని బ్రతికించడానికి బ్లడ్డే కారణం అవుతుంది. కాబట్టి మానవ దేహానికి రక్తం ఎలా ప్రాణమైంది, ఎలా జీవమైందంటే మనం తీసుకునే ఆహారాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే మీడియంగా మనం బ్లడ్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలంటే ఏంటి జీవము, దేహాలకున్న జీవం ఏంటి, జీవులకున్న జీవం ఏంటి అని వాక్యం సెలవిచ్చే మాట రక్తం. మనం తీసుకునే ఆహారము రక్తంలో కలుస్తూ ఉంది. ఆ రక్తము ట్రావెల్ చేయడం ద్వారా అన్ని అవయవాలకి బ్లడ్ వెళ్తూ ఉంది. ఒకవేళ ఏదన్నా ఒక అవయవానికి బ్లడ్ సప్లై ఆగిపోతే మనం చూస్తాం పెరాలిసిస్, స్ట్రోక్ అంటాము, లేదంటే ఆ ఆర్గన్స్ చచ్చిపోతాయి, వాటిని మర కట్ చేసి తీసేస్తే తప్ప మనం బ్రతకలేని పరిస్థితి. అంతగా జీవమంతా రక్తంలో ఉన్నట్లుగా వాక్కు నుంచి మనం చూస్తున్నాం. మరొక మాటలో చెప్పాలంటే మానవ దేహాన్ని ఆయన నేల మట్టి నుంచి తీశాడు. కాబట్టి మట్టిలో ఎన్నైతే మినరల్స్ ఉన్నాయో, ఎలిమెంట్స్ ఉన్నాయో, మానవ దేహంలో కూడా అన్ని ఎలిమెంట్స్ మినరల్స్ గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏదైనా మన బాడీలో డెఫిషియన్సీ ఏర్పడితే దాన్ని అనారోగ్యం అంటున్నాం. ఆ డెఫిషియన్సీ దేని వల్ల ఏర్పడిందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ వాటిని, వైటమిన్స్ ని కానీ, ఆ మినరల్స్ ని కానీ జంతువుల నుంచి, మొక్క నుంచి, నేల నుంచి సేకరించి వాటిని మెడిసిన్ గాను సిరప్స్ గాను టానిక్లు గా మార్చి మళ్ళా మన దేహానికి అందిస్తే అనారోగ్యంతో ఉన్న దేహాలు ఆరోగ్యవంతంగా మారుతున్నాయి. ఈ దేహాన్ని ఎలా బాగు చేస్తున్నారంటే ఈ జంతువు నుంచే, లేకపోతే మొక్కల నుంచే, నేల నుంచే. దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు, నేల మట్టి నుంచే ఈ దేహం తీయబడింది. దేవుడు ఈ దేహంలోనికి జీవాన్ని ప్రవేశపెట్టాడు. ఆ జీవము రక్తం కింద మనం కళ్ళారా చూడాలనుకుంటే రక్తంలో చూడగలం. ఆ జీవం ఎప్పుడైతే ఈ దేహంలో ప్రవేశింప పెట్టబడిందో అప్పుడు మానవ దేహంలో ఏమీ లేని ఈ దేహం నథింగ్ నుంచి నా విలువైన దేహంగా అమూల్యమైన జీవితంగా మారినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యోబు గ్రంథం 10:8-12 ఆయన మానవుని గురించిన వివరణ చాలా స్పష్టంగా రాయిస్తా ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 10:8-12 మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా అన్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి అన్నాడు, నన్ను రూపించి ఉన్నాను. దేవుడు తన స్వహస్తాలతో నేల మట్టిని తీసుకొని బొమ్మను చేశాడు అన్నది ఒక మాటలో చెప్పొచ్చు. అలా ప్రారంభించబడ్డ దేహము తల్లి గర్భంలో వెళ్ళిన తర్వాత ఆయన వాక్యం సెలవిచ్చేది, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాను. గత వారం మనం ధ్యానం చేస్తాం. ఆయన అంటాడు, ఆ అవయవాలు రూపించబడుతుండగా ప్రతిదీ ఆయన గ్రంథస్థం చేశాడు. 139వ కీర్తన మాట మనం చూస్తాం. ఆ భక్తుడు అంటున్నాడు, ఈ అవయవాలు, ఈ దేహ నిర్మాణం ఎలా జరిగింది అంటే దేవుని హస్తాలే ఈ దేహాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. 9వచనంలోకి వెళ్తే, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించుతివి. నిర్మించాడు, మంటిని తీసుకొచ్చి ఈ దేహముగా ఆయనే నిర్మించాడు. 10వచనంలో, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివు కదా, జుండుగడ్డ ఒకడు పారబెట్టినట్లు నీవు నన్ను పారబెట్టిదివు కదా. మట్టి ఎలాగా దేహంగా మారింది అంటే ఆయన చేసిన అద్భుతం. పాలు ఎలాగైతే తెరుగుగా మారుతుందో, పాలు ఎలాగైతే జుండుగడ్డగా మారుతుందో, దేవుడు మట్టిని తీసుకొచ్చాడు, దేహంగా మార్చాడు. ఈ దేహం మరలా మట్టిలో కలిసిపోతుంది, అదృశ్యమైపోతుంది, అది మనం కళ్ళారా చూస్తున్నాం. అదే అని అంటాడు, పాలు పోసినట్లుగా నువ్వు నన్ను పోసితివి, జున్నుగడ్డ ఒకటి పారబెట్టినట్లుగా నువ్వు నన్ను పారబెట్టితివి అంటూ 11వచనంలో చాలా స్పష్టమైన వివరణ ఉంది. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. 4 భాగాలు దేహంలో ఉన్నట్లుగా ఆయన ప్రధానంగా మాట్లాడుతున్నాడు. పైకి కనిపించే చర్మం, ఆ చర్మము లోపలుండే మాంసం, ఆ మాంసముకి చర్మాన్ని నిలబెట్టి ఒక ఆకారం ఇస్తున్న ఈ ఎముకలు, ఎముకలన్నింటినీ సంధించి ఈ గూడు నిలబెడుతున్న నరాలు, ఈ 4 కూడా ఆయన చేతుల చేత నిర్మించబడ్డాయి. 4 కూడా ఆయనే రూపొందించాడు, నిర్మించాడు, నేల మట్టి నుంచి తీసుకున్నాడు అని మాట్లాడుతూనే దేహం కొరకు 8:11 మాట్లాడిన భక్తుడు 12వచనంలో జీవము కొరకు మాట్లాడుతున్నాడు, ఆత్మ కోసం మాట్లాడుతున్నాడు. గమనించాలి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి అన్నాడు. కృప చూపించితివి అన్నాడు అంటే జీవం లేకపోతే చర్మము, మాంసము, ఎముకలు, నరములు ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. అది గొప్ప కృప ఏంటంటే ఈ దేహాన్ని ఇవ్వటమే ఒక అద్భుతం, ఆ దేహాన్ని లైవ్లీగా మార్చడం, నిర్జీవంగా కాకుండా జీవం కలిగిన దానిగా మార్చటం ఆయన మనకు చేసిన గొప్ప కృపగా భక్తుడు మాట్లాడుతున్నాడు. జీవము లేదా ప్రాణము ఆయన అనుగ్రహిస్తేనే మనలోకి వచ్చింది. తర్వాత వచ్చిన అంటాడు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి అన్నాడు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి. జీవము అన్న తర్వాత మరొక మాట మనం వింటున్నాం, ఆత్మ. ఆత్మ ఇప్పుడు దాకా 2 విషయాలు ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు మనం ధ్యానం చేసుకుని ముగిస్తాం. 1, దేహము, ప్రాణం లేని దేహం ఎలాంటిదో చూసాం. 2, జీవము, అసలుకి జీవం అన్నా ప్రాణం అన్నా ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేహానికి రక్తమే ప్రాణంగా మనం చూసుకుంటూ వచ్చాం. 3వది మనం చూడాల్సింది, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, వాట్ ఈస్ స్పిరిట్, వాట్ ఈస్ సోల్. ఇంగ్లీష్ లో సోల్ స్పిరిట్ 2 కూడా ఆత్మ కోసం రాయబడ్డ పర్యాయ పదాలే. 2 ఇంటర్చేంజ్ గా వాడబడ్డాయి. కొన్నిసార్లు తెలుగులో దానికి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సోల్ అన్న ఆత్మ అన్న దానికి చెప్పలేని పరిస్థితుల్లో ఇంటర్చేంజింగ్ వర్డ్స్ గానే వాడబడ్డాయి. అయితే ఇక్కడ ఆత్మ కోసం మాట్లాడుతున్నాడు. మనం కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేహము మానవునికి జీవులకు సమానం, జంతువులకి సమానం. జీవము మానవునికి జంతువులకి సమానం. కానీ మానవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, జీవుల కంటే మానవుడు ఎలాగ ప్రత్యేకమైన వాడు అని వాక్యం నుంచి చూడడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, మనకిక్కడ జీవము అన్న పదాన్ని యోగు భక్తుని ద్వారా మనం మాట్లాడుతున్నాం, యోగు భక్తుని ద్వారా మనం వింటున్నాం. 10:12 నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతీవి అన్నాడు. మన మూల వాక్యానికి వెళ్ళి మనం చూడగలిగితే ఆదికాండము 2:7 మూల వాక్యంలోనే ఆయన మాట్లాడుతున్న ఒక మాట మరలా చదువుతా ఉన్నాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అది దేహానికి సంబంధించిన మాట, దేహానికి సంబంధించిన మాట, నేల మంటితో నరుని ఆయన నిర్మించాడు. రెండవది, వాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదగా ఆక్సిజన్ కాదు జీవం, జీవాన్ని ఆయన ఆ దేహంలో ప్రవేశపెట్టాడు. రెండవది జీవం. మూడవది, నరుడు జీవాత్మ, జీవాత్మ అన్నదాన్ని విడదీస్తే జీవము మరియు ఆత్మ, ఆత్మ నరుల్లోనికి ప్రవేశపెట్టబడింది. దేహము మానవునికి జంతువులకు సమానమే, జీవము మానవునికి జంతువులకు సమానమే, కానీ మానవుడు జంతువు మాత్రం కాదు. ఎందువల్ల మానవుడు జంతువు కాదంటే, జంతువులను దేవుడు నోటి మాటతో కలిగించాడు, మానవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన స్వహస్తాలతో ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రవాహకు చొప్పున ఆయనే ఈ దేహాన్ని నిర్మించడానికి ఆయన ఉద్దేశించాడు. అలా నిర్మిస్తేనే నీ నా దేహము నీవు నేను భూమి మీదకి వచ్చామన్న సత్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మానవుని చేయాలి అనుకున్నప్పుడు దేవుడు మన గతంలో చూసినట్లుగానే 1:27 తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరుని చేశాడు అన్న మాట మనం చూస్తున్నాం. మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఇన్ లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు సృష్టిలో దేనికి తన రూపాన్ని తన ఆకారాన్ని ఇవ్వని దేవుడు కేవలం మానవుని దగ్గరకు వచ్చేసరికి ఆలోచించాడు, ప్రణాళిక వేశాడు, మానవుణ్ణి దేవుడు తన స్వరూపంలో చేయాలి అనుకున్నాడు. కాబట్టి మానవుడు దేవుణ్ణి స్వరూపంలో చేయబడ్డాడని మనం అంటున్నాం. ఇంతకి దేవుని స్వరూపం ఏంటి, దేవుని స్వరూపం ఏంటి అని మన వాక్యం నుంచి చూడగలిగితే, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక అన్న మాట మనం చూసాం. దేవుడు ఆత్మ, గాడ్ ఇస్ స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మ కనబడదు, ఆత్మను మనం చూడలేం. ఆకాశ మహాకాశాలు పటజాలని గొప్ప స్వరూపం, సర్వాంతర్యామి సర్వజ్ఞాని దేవుడుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆత్మ అన్న మాట చూసాం. అలాగే 2 కొరింథీయుల 3:17 అక్కడ ప్రభువే ఆత్మ అన్నాడు. ప్రభువే ఆత్మ, దేవుడు ఆకారం కలిగిన వాడు కాదు, దేవునికి రూపం లేదు. దేవునికి ఏ రూపాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయకూడదు. బైబిల్ విగ్రహారాధనకి సంపూర్ణంగా వ్యతిరేకం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పటం పెట్టుకోవడానికి కూడా దేవుడు అనుమతించటం లేదు. కారణం, దేవుడు ఆత్మ. ఆత్మకి దేహానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎంత ఉన్నతుడో మనకు అర్థమవుతాడు. అయితే దేవుడు తన స్వరూపం మందు తన పొలుకు చొప్పున నరుని చేయాలి అనుకున్నాడు, అలాగే దేవుడు తన స్వరూపంలోనే నరుని చేశాడు. ఇందుకీ ఏ స్వరూపంలో నరుడు చేయబడ్డాడు అని వాక్యంలో మనం చూస్తే, ఆత్మస్వరూపంలోనే నరుడు చేయబడ్డాడు. ఆత్మైన దేవుడు తన ఆత్మను మానవుల్లో ప్రవేశపెట్టాడు. అలా ప్రవేశపెట్టబడిందే ఈ ఆత్మ. మూడవదిగా మనం చూస్తున్న ఆత్మ, దట్ ఈస్ డివైన్ పార్టికల్, అది దైవికమైన, దైవిక సంబంధమైంది. అది మానవుల్లో మాత్రమే ఉంది, ఏ జంతువుల్లోనూ ఏ జీవుల్లోనూ లేదు అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే భక్తుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాటను మనం చూస్తే, సామెతల గ్రంథము 20:27 వెళ్దాం. సామెతల గ్రంథము 20:27 ఇలా రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగములన్నీ అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? జీవుల్లో లేని ఆత్మ నరునిలోనికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చిందంటే దేవుడు తన స్వరూపాన్ని నరునికి ఇవ్వాలనుకున్నాడు. ఆయనే ఆ మట్టి దేహం దగ్గరకు వచ్చాడు. నాసికా రంధ్రాల్లో ప్రవేశపెట్టినప్పుడు జీవం వచ్చింది, ఆత్మ కూడా నరుల్లోకి వచ్చింది. అప్పుడు నరుడు కేవలం జీవాత్మ అయ్యాడు, కేవలం మట్టి దేహంగా లేడు, కానీ జీవాత్మగా పిలువబడ్డట్లుగా మన మూల వాక్యం ఆదికాండ 2:7 చూసాం. ఇక్కడ సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 27, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం అందుకే దీపం ఆరిపోయిందంటే ప్రాణం పోయింది అన్న భాషలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ లైట్ లేకపోతే, ఆ ఎనర్జీ లేకపోతే, ఆ పవర్ లేకపోతే, ఆ డివైన్ పార్టికల్ మనలో లేకపోతే విఆర్ నథింగ్. అర్థం చేసుకుందాం, విఆర్ నథింగ్. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఆత్మ జీవము ప్రాణాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రాముఖ్యంగా దేహాన్ని మనం చూస్తున్నాం. ఆత్మ దేవుడి నుంచి వచ్చేది. ఆత్మ దేహాలు ఎప్పుడైతే కలుసుకుంటాయో అప్పుడు ఆ దేహంలో జీవం అన్నది ప్రారంభమవుతుంది. ఆత్మ దేహం ఎప్పుడైతే విడిపోతాయో అప్పుడు జీవం కూడా పోతుంది, జీవం కూడా పోతుంది. కాబట్టి అర్థం చేసుకుందాం, జీవాన్ని అర్థం చేసుకోవాలంటే బయాలజికల్ డెత్ని, క్లినికల్ డెత్ని జస్ట్ మనం అర్థం చేసుకుంటే జీవం వెళ్ళడం మనకు అర్థమవుతుంది. బయాలజికల్ డెత్ అంటే సహజ మరణం, అన్ని అవయవాలు చనిపోయి ఉంటాయి. క్లినికల్ డెత్ అంటే మరణం వచ్చింది, కొన్ని అవయవాలు చనిపోయాయి, ఇంకా కొన్ని అవయవాలు బ్రతికే ఉన్నాయి, కొన్ని గంటల పాటు వాటిలో జీవం ఉంటుంది. ఈలోగా అవయవాల్ని మనం రీప్లాంట్ చేయొచ్చు, కొంతమందికి అవయవ దానం చేయొచ్చు, దాన్ని క్లినికల్ డెత్ అంటారు. అంటే ఆత్మ వెళ్ళిపోయింది, దేహం చనిపోతుంది, మధ్య వ్యవధిలో కొన్ని గంటలు కొన్ని అవయవాల్లో జీవం ఉంటుంది. ఆత్మ దేహము విడిపోతే ఆటోమేటిక్ గా జీవం కూడా కొన్ని గంటల్లో దేహాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆత్మ దేహము కలుసుకుంటే అక్కడ జీవం పుడుతుంది అన్నట్లుగా వాక్యంలో మనకి చూడగలం. అందుకే కీర్తనకారుడు ఈ సామెతల గ్రంథం 20:27 అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ గొప్పతనం అర్థం చేసుకోవడానికి 2 అన్నాడు, అది అంతరంగములన్నీ శోధించును అన్నాడు. ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని వెలిగించేది అదే, ప్రతి అవయవానికి జీవాన్ని ఇచ్చేది అదే, నోటికి మాట ఇచ్చేది అదే, కంటికి చూపించేది అదే, గుండెకి స్పందనిచ్చేది అదే, అవయవాల్లో కదలికనిచ్చేది ఆ దీపమే. అది ప్రతి అవయవాన్ని వెలిగిస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కొంచెం మనం ముందుకెళ్ళగలిగితే యోగు గ్రంథము 32:8 కూడా ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. యోగు గ్రంథము 32:8 మనం చూద్దాం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుణ్ణి ఊపిరి వారికి వివేచన కలుగ చేశాను. నరులలో ఆత్మ ఉంది, జంతువులో లేదు. ఎక్కడి నుంచి ఆత్మ వచ్చిందంటే దేవుని ఊపిరి వల్ల, దేవుడు ప్రవేశపెట్టడం వల్ల మానవుల్లోనికి ఈ ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ ఎలాంటిదంటే వివేచన కలిగింది. అందుకే జంతువులకి మనకి తేడా డిజర్నింగ్ స్పిరిట్, వివేచన, మంచి చెడులని ఎరగటం, జ్ఞానం కలిగి ఉండటం, వివేకం కలిగి ఉండటం, తెలివితేటలు కలిగి ఉండటం, ప్రతి సృష్టి చేయగలిగిన అధికారం కలిగి ఉండటం, దేవుని కొరకు ఆశగొని ఉండటం మనకు కనబడుతుంది. అందుకే ఇలా అంటారు, దేవుణ్ణి పరమాత్మ అంటే మానవుణ్ణి మాత్రం జీవాత్మ అంటారు. ఇద్దరి మధ్య కామన్ గా ఉండేది ఆత్మ. ఎందుకు దేవుడు మానవుల్లో ఆత్మ పెట్టడంటే గాడ్ వాంట్ టు కమ్యూనికేట్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడగలడు, ఎలా మాట్లాడగలడు? ఇంట్లో చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి, కానీ ప్రతి దానికి కూడా అన్నిట్లో కూడా సిగ్నల్స్ రావు. మొబైల్ ఫోన్ చేసే పని టీవీ చేయదు, టీవీ ఎలక్ట్రానిక్ గూడే, మొబైల్ ఫోన్ కూడా ఎలక్ట్రానిక్ గూడే. కానీ మొబైల్ ఫోన్లో మాట్లాడగలం, టీవీలో మనం మాట్లాడలేం. కారణం ఏంటంటే దీనికి సిగ్నల్స్ రావడానికి చిప్ సిస్టమ్ ఉంది, అలాగే అది మాత్రమే రిసీవ్ చేసుకోగలదు, అది లేకపోతే సిగ్నల్స్ రిసీవ్ కావు. అలాగే మానవుడు దేవునికి దగ్గర అవడానికి, మానవుడు దేవునితో మాట్లాడడానికి మానవుడు దేవుడు పెట్టిన గాడ్ పార్టికల్ ఏంటి అని మనం అడిగితే ఆత్మ, ఆత్మ అది నీలో పెట్టాడు, అది నీలో పెట్టాడు. అందుకే కొందరు కొందరు జీవితాలు మనం ఎలా చూస్తామంటే వారు పూర్తిగా దేవుళ్ళు లీనమైపోయారండి అంటాం. ఎప్పుడు చూసినా బైబుల్ చదవడమే, ఎప్పుడు చూసినా మందిరానికి వెళ్ళడమే, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించడంలో ఉంటారు. వాళ్ళ ముఖాలు చూడండి, ఏడుస్తూ ఉంటారా, బాధతో ఉంటారా, అసలు ఎంత దివ్యంగా ఉంటాయో, ఎంత ఆనందంగా ఉంటాయో, హృదయం ఎంత ఉల్లాసంగా ఉంటుందో. ఎందుకంటే దేవుడు ప్రవేశపెట్టిన ఆత్మ ఎప్పుడైతే తన సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకుందో, ఆయనతో లీనమవుతుందో, ఆయనతో కమ్యూనికేట్ చేస్తుందో, ఆ ఆత్మ ఆ దేహము ఆ జీవితము తరించిపోతూ ఉంటది. చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ యోబు గ్రంథం 32:8 నరునిలో ఆత్మ యెహోవా ఊపిరి వలనే వానిలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆత్మకి ఇక్కడ వివేచన కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ముందు వాక్య భాగంలోనేమో సామెతలు గ్రంథం 20:27 అది దీపంతో పోల్చాడు, అది అవయవాలన్నింటినీ కూడా శోధిస్తున్నట్లుగా మాట్లాడాడు. ఇక్కడ అది వివేచన కలిగినట్లుగా ఆత్మ కోసం మాట్లాడుతున్నాడు. అదే యోగు గ్రంథం తర్వాత 33:3 వెళ్తే 33:4 కూడా ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను అన్నాడు. ఆ మాట మనకు అర్థం కావాలంటే ఆత్మైన దేవుడు నన్ను సృజించెను అంటే మనకు బాగా అర్థమవుతుంది. ఆత్మైన దేవుడు నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఆత్మ వల్ల జీవం వచ్చింది, ఆత్మ వల్ల జీవం వచ్చింది. కాబట్టి పిల్లరా, మనం అర్థం చేసుకోవాల్సిన ఈ మూడు విషయాల మీద స్పష్టత వచ్చింది నేను అనుకుంటా ఉన్నాను. ఒకటి, దేహము, దేహములో జీవము లేనప్పుడు, దేహములో ఆత్మ లేనప్పుడు అది మృత కళేబరము, అది శవము, ఎవరికి పనికిరాదు, ఎందుకు పనిచేయదు, ఇట్ విల్ బి డీకంపోజ్డ్. అది లేకపోతే ఇది బ్రతకడం అసాధ్యం. రెండవది, జీవం అన్నదాన్ని మనం చూస్తున్నాం. దేవుడే జీవాన్ని మానవుల్లోనికి ప్రవేశపెట్టాడు, దేవుడే జీవాన్ని మానవుల్లోనికి ప్రవేశపెట్టాడు. అది రక్తంగా మనం చూస్తున్నాం, దాన్నే ప్రాణము అన్నాడు. మూడవది, ఆత్మ, జంతువులకి మనుషులకి వ్యత్యాసం ఆత్మే. ఆత్మస్వరూపైన దేవుడు తన ఆత్మను మానవుల్లో ప్రవేశపెట్టినప్పుడు మానవుని కూడా ఆ జీవాత్మగా బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకే మరణం అంటే దేన్ని మరణం అనగలం, బైబిల్ దేన్ని మరణం అంటుందంటే ఆదికాండం 2:7 ఆత్మను దేహాన్ని కలిపాడు, అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ప్రసంగి గ్రంథం 12:7 ఆయన వివరిస్తున్న వివరణ మనం చూస్తే ఏదో ఈ మరణం అంటే ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం 12:7 వెళ్తే ఇలా రాయబడింది, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి మరలిపోవును అని రాశాడు. ఆత్మ దేహము విడిపోతున్నాయి, విడిపోయినప్పుడే మానవుల్లో మరణం సంభవిస్తుంది. దేహం ఎక్కడికో వెళ్తుందంటే ఏ మట్టి నుంచి అయితే తీయబడిందో ఆ మట్టిలోకి ఆ దేహం వెళ్ళిపోతుంది, మనమే సమాధి కార్యక్రమం చేస్తాం. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే ఏ దేవుళ్ళ నుంచి అయితే ఆత్మ ప్రవేశపెట్టబడిందో, ఆత్మ మానవుల్లోనికి వచ్చిందో, ఆ దేవుని వద్దకి మరలా వెళ్ళిపోతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ రెండు విడిపోయినప్పుడు జీవం అన్నది కూడా అది మా దేహంలో అంతరించిపోతుందని, జీవం కూడా ముగింపుకు వెళ్తుందని మనం వాక్యంలో చూసాం. ఈ మూడు మాటల మీద స్పష్టత వస్తే ఇంకొక మాట, బైబిల్ బాగా చదివే వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ పోవడం కొరకు మరొక మాట నేను చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటి, ఎందుకంటే గత వారం మన వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఒక మాట చూసాం, మీ దేహము దేవునికి ఆలయము, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు అన్న మాట మనం చూసాం. ఒకసారి ఆ మాట కూడా క్లారిఫై చేస్తే మూడింటి మీద స్పష్టత వస్తుందని ఆ మాట కూడా చూపించిన తర్వాత నేను కంక్లూజన్ వర్షన్లోకి వెళ్తాను. మొదటి కొరింథీ పత్రిక 3:16 చూస్తే అక్కడ ఇలా రాయబడింది, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. ఇక్కడ 16-17 వచనాల్లో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అన్నప్పుడు అది మానవుని ఆత్మ కాదు కానీ పరిశుద్ధాత్మగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మానవుల్లోకి వచ్చి ఉంటాడంటే ఇది 4వ విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ పూర్తిగా మానవుల్లో ఉండడు. భూమి మీద మానవుల్లో పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మానవులకి ఎలా ఇవ్వబడ్డాడని వాక్యంలో మనం చూస్తే 2 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో సంచు కరువు అన్నాడు. సంచు కరువుగా పరిశుద్ధాత్మ దేవుడు మానవునికి ఇవ్వబడుతున్నాడు. సంచు కరువు అన్న మాట తెలుగులోకి తీసుకుంటే భయాన అంటాం, లేదంటే టోకెన్ అమౌంట్ అంటాం, అడ్వాన్స్ అంటాం. అంటే ఏదైనా మనం ఒకటి కొనాలి, ఒక వస్తువు కొనాలి, ఒక స్థలం కొనాలన్నప్పుడు అడ్వాన్స్ ఇచ్చి ఎట్లాగైతే అగ్రిమెంట్ రాయించుకుంటామో దేవుడు మానవునికి అడ్వాన్స్గా అగ్రిమెంట్గా దేవుని ఆత్మను ఇస్తా ఉన్నాడు. ఎవరికి ఇస్తున్నాడంటే ఎవరైతే ఈ భూలోకంలో ఉండి పరలోకంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకుని ఆత్మజ్ఞానంలో ఎదుగుతూ దేవుణ్ణిలో ఇన్వాల్వ్ అవ్వాలి, దేవుణ్ణి పొందుకోవాలని ఆశపడతా ఉంటారో వాళ్ళనే దేవుడు తన ఆత్మనిచ్చి పరలోక వారసులుగానే ఆయన కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మానవుడు దైవికంగా ప్రవర్తించడానికి, దైవికంగా నడవడానికి దేవుడు చేసే ఒక దైవికమైన సహాయమే దేవుణ్ణి పరిశుద్ధాత్మ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. కాబట్టి మానవుల్లో 3 భాగాలు ఉన్నాయి. దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి దేవుడు గైడెన్స్ గా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారిలోకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాటలు మనకు అర్థమవుతే నేను ముఖ్యంగా ఈ 3 విషయాల్ని మళ్ళా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనం ఎవరు అంటే నేను హుయమ్మాయి అని మనం ప్రశ్నించుకుంటే మన పేరు పక్కన పెడితే మనము దేహము, జీవము, ఆత్మల కలయికగా మనం చూస్తున్నాం. అయితే ప్రాముఖ్యమైన ఒక ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కొని మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇంతకీ ఈ 3ంటిలో ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రాముఖ్యమైంది, ఈ 3ంటిలో దేనికి మనం విలువనివ్వాలి, ఏది ప్రాముఖ్యమైందిగా వాక్యంలో చెప్పబడింది అన్న ప్రశ్నకు సమాధానం మనం వెతకగలిగితే మనకు చాలా విషయాలు అర్థం కాగలవు. ఒకసారి లోకాసువార్త 12వ అధ్యాయము 23వ వచనానికి వెళ్దాం. లోకాసువార్త 12వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. అక్కడ ప్రభు మాట్లాడుతున్న ఒక మాట మనం చూస్తాం. 12:23 లోకాసువార్తలో ఆయన అంటున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నాడు. ఆ మాట మనకు అర్థం కావాలి. ఆయన అంటాడు, ఆయన దేహం కోసం మాట్లాడాడు, ప్రాణం కోసం మాట్లాడాడు. మాట్లాడుతూనే కంపేర్ చేస్తున్నాడు, ఆహారం గొప్పదా ప్రాణం గొప్పదా. ఆబ్వియస్లీ ప్రాణమే గొప్పది. అలాగని చెప్పేసి ఆహారం మనకు వద్దా, ప్రాణంతో మనం ఉండాలంటే ఆహారం తినాల్సిందే. కానీ రెండిట్లో ఏవి గొప్పదంటే ప్రాణమే గొప్పది. కాబట్టి కొన్నిసార్లు తినొద్దు అన్నా మానేస్తాం, తినకూడదు అంటే ఆగిపోతాం, లంకనం చేయమంటే చేస్తాం, పచ్చిని చేయమంటే చేస్తాం. ఎందుకు? ఆహారం కంటే ప్రాణం గొప్పది కాబట్టి. 2వ మాట ఆయన అంటాడు, దేహం గొప్పదా వస్త్రం గొప్పదా అన్నాడు. మనం అందరూ వస్త్రాలు ధరించుకుని ఉన్నాం, వస్త్రాలకి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ ఏది గొప్పదంటే, ఫైర్ యాక్సిడెంట్ ఏమవుద్దంటే అవసరమైతే సిగ్గంత వదిలిపెట్టి బట్టలను చింపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? వస్త్రాలకంటే దేహం విలువైంది. ఈ మాట మీకు ఎందుకు చూపించానంటే ఒకదానికంటే మరొకటి గొప్పది అని అన్నాడు కాబట్టి మానవుల్లో ఉన్న ఈ 3 భాగాల్లో ఏది గొప్పది అని మనం వాక్యంని అడిగితే వాక్యంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు మనం చూడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనానికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది, ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. దయచేసి ఆ మాట అందరూ చూడండి, రాసుకోండి. మనకు చాలా స్పష్టంగా వివరణిస్తున్న వాక్యం అది. మానవుల్లో 3 ఉన్నాయి. ఏది ప్రాముఖ్యమైంది అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటే అని అంటాడు, జీవింప చేసేది ఆత్మే. ఆత్మ ఉన్నప్పుడే దేహంలోకి జీవం వస్తుంది, జీవం వచ్చినప్పుడే ఎందుకు పనికిరని దేహం చలిస్తుంది, మాట్లాడుతుంది, అన్ని పనులు చేయగలుగుతూ ఉంది, విలువ కలిగిందిగా కనబడుతుంది. ఆత్మను తీసేస్తే జీవం పోతుంది, దేహం మృత కళేబరంగా మారిపోద్ది. కాబట్టి ఈ దేహాన్ని వెలిగింప చేసేది, నిలబెట్టేది, నడిపించేది, మాట్లాడించేది ఏంటి అని మనం అడిగితే దేవుడు ప్రవేశపెట్టిన ఆత్మ, ఆత్మయే జీవింప చేయుచున్నది. బాగా అర్థం చేసుకుందాం, బాగా అర్థం చేసుకుందాం. మనం కొనుక్కున్న టీవీ 50,000 రూపాయలైనా, మనం కొనుక్కున్న ఫ్రిడ్జ్ 30,000 రూపాయలనుకున్నా, మనం కొనుక్కున్న ఏసీ 40-50,000 రూపాయలు ఖర్చు పెట్టినా పవర్ సప్లై లేకపోతే ఎలాగ నిష్ప్రయోజనమో. పవర్ సప్లైకి మనం ఖర్చు పెట్టే తక్కువే, యూనిట్కి 6 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు పవర్ సప్లైకి మనం ఖర్చు పెట్టే తక్కువే. కానీ పవర్ లేకపోతే అది ఎలాగైతే ఇనాక్టివ్ అవుతుందో, పనికి రాకుండా పోతుందో. అలాగే మన దేహంలో ఆత్మ లేకపోతే, మన దేహంలో ఆత్మ లేకపోతే, ఆత్మ వెళ్ళిపోతే ఈ దేహము నిష్ప్రయోజనము అన్నాడు. ఆత్మయే జీవింప చేస్తుంది అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మను బట్టి నరునికున్న ప్రత్యేకత ఏంటంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. దేవుడు నరునికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత లోకసువార్త 3:38 చదివితే, 38వచనంలో ఆశ్చర్యపడే ఒక మాట రాయబడింది. 3:38 కేయినాను ఎనోషుకును, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అన్నాడు. ఎంత గంభీరమైన మాట అంటే, మనుషులు మనుషులకు కుమారులు. బాగుంది, పైన ఉన్న వారందరూ కూడా నరులే, ఒక నరుడు మరొక నరుని కన్నాడు అన్నది బాగుంది. కానీ చివరి మాట ఏంటంటే, అందరికీ పితృడు ఎవరంటే ఆదాము. ఆదాముకి దేవునికున్న సంబంధం ఏంటంటే కుమారుడు అన్నాడు. మనం ఎలాగే దైవ కుమారులం అయ్యాం, మనం ఎలాగే దేవుని పుత్రులం అయ్యాం, మనం ఎలాగ దేవుని పిల్లలుగా పిలవబడుతున్నామంటే మనలో ప్రవేశపెట్టబడిన ఆత్మను బట్టి. ఆయన ఆత్మస్వరూపి, ఆయన స్వరూపమందు ఆయన పొరుగు చూపున చేయబడ్డ మనలోనికి ఆయన ఆ ఆత్మను ప్రవేశపెట్టాడు. ఈ మూడింటిలో ఆత్మ, జీవము లేదా ప్రాణము, దేహములో మూడింటిలో నిత్యము నిలిచేదేది, సదాకాలము ఉండేదేది, దేవుని చేరుకునేదేది, దేవుని వద్దకు వెళ్ళేదేది అని మనం అడిగితే ఆయన అన్నాడు ప్రసంగి 12:7 ఇప్పుడే చూసాం కదా, మన్నైనది మంటికి చేరుతుంది, ఆత్మ దేవుని వద్దకి మరల వెళ్తుంది, మరల వెళ్తుంది. అర్థం చేసుకుందాం, మరణం మానవునికి ముగింపు కాదు. మరణంతో మన స్టోరీ ముగిసిపోవట్లేదు. మనం అనుకుంటున్నాం ఉన్నది ఒకే ఒక్క జీవితం, ఎప్పుడు మరణం వస్తుందో తెలీదు, ఈలోగా తినాల్సిందంతా తిందాం, అనుభవించాల్సిందంత అనుభవిద్దాము, నచ్చినట్లుగా బ్రతుకుద్దాము అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చాలా స్పష్టంగా తన వాక్యంలో చెబుతున్న మాట, మరణం ముగింపు కాదు. ఎలా చెప్పగలమంటే, ఒక మాట మనం చదువుకున్న ఒక మాట మాకు బాగా గుర్తున్న ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, థర్మోడైనమిక్స్ లో ఒక ప్రిన్సిపల్, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తిని ఎవరు పుట్టించలేరు, శక్తిని ఎవరు నాశనం చేయలేరు. శక్తి స్వభావం ఏంటంటే ఒక స్వరూపం నుంచి మరొక స్వరూపానికి మారుతుంది తప్ప అది ముగిసిపోదు, అది అంతరించిపోదు. ఆ చిన్న శక్తే కానీ పెద్ద పెద్ద మరయంత్రం నడిపిస్తుంది, పెద్ద పెద్ద క్రేన్ నడిపిస్తూ ఉంటుంది, భారీ యంత్రాంగాల్లో కదలిక తీసుకొస్తుంది. చిన్నగానే ఉంటుంది, కనబడదు, అదృశ్యమైంది, కానీ మహత్తరమైంది. అది నాశనం అయిపోద్దా, నాశనం అయిపోదు, ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుద్ది అన్నది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సైన్స్ అయితే దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. శక్తి స్వరూపమైన నీ ఆత్మ, దేవుడు వెలిగించి పెట్టిన నీ ఆత్మనే దీపం, అది ఆరిపోదు. అది దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే మరలా దేవుని వద్దకి వెళ్ళిపోతుంది, మరలా దేవుని వద్దకు వెళ్తుంది, మరలా దేవుని వద్దకు వెళ్తుంది. భూలోకం మాత్రమే శాశ్వతం కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీదకి మనం అనుకుంటే రాలా, మనం ఉండాలనుకుంటే ఉండలేము. భూమిని తయారు చేసుకుంది మనం కాదు, ఈ యూనివర్స్ని మనం తయారు చేసుకోలేదు, ఈ సృష్టి అంతా తయారు చేసింది దేవుడే, ఆ సృష్టిని అనుభవించడానికి ఇందులో ప్రవేశపెట్టింది దేవుడే. అదే దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ కొరకు ఒక ప్రత్యేకమైన సృష్టి చేశాను, దాన్ని బైబిల్ పరలోకం అని సంబోధిస్తా ఉంది. ఆ పరలోకంలో దుఃఖము, మరణము, వేదన, రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఉద్యోగాలు ఇలాంటివి ఏవి లేని ఆనందకరమైన లోకాన్ని సృజించాను, అది నేనుండే లోకము, ఆ లోకంలోకి ఆత్మను ప్రవేశపెడతాను అంటున్నాడు. నువ్వు నమ్మి తీరాల్సిందే. ఇది నమ్మసక్యమా? ఎలా నమ్మాలి అంటే నమ్మాలి. మన భూమి మీదకి వచ్చిన తర్వాత చూసి, అమ్మ అదేంటంటే చందమామ, ఆహా చందమామ, ఇదేంటి సూర్యుడు, ఆహా సూర్యుడా, అది జంతువా అని మనం చెప్పుకున్నాం తప్ప మనకు అంతకుమించి ఏం తెలియదు. రేపు కన్ను తెరిచిన తర్వాత కూడా ఇదేంటి, ఆహా పరలోకమా, ఆయన దేవుడా అని అప్పుడు తెలుసుకోవడానికి అవకాశాలు లేవు. ఇప్పుడే తెలుసుకోవాలి, లేకపోతే నో ఎంట్రీ అన్నాడు. నో ఎంట్రీ అన్నాడు. ఇప్పుడు తెలుసుకుంటేనే పాస్పోర్ట్ ఇస్తారట, ఇప్పుడు తెలుసుకుంటేనే వీసా ఇస్తారట, ఇప్పుడు తెలుసుకోకపోతే వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, నో ఎంట్రీ అన్నాడు. కాబట్టి ఆత్మ మరలా దేవుని వద్దకు చేరుతుంది అన్నది వాక్యం సెలవిస్తున్న మాట. కీర్తన గ్రంథం 9:3 చాలా స్పష్టంగా మాట్లాడతాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అన్నాడు. దేవుడే మానవునికి మరణాన్ని ఇస్తున్నాడు, దేవుడే దేహాన్ని ఆత్మను వేరు చేస్తున్నాడు. దేహాన్ని ఆత్మను కలిపింది ఆయనే, దేహాన్ని ఆత్మను వేరు చేసేది ఆయనే. వేరు చేయబడ్డ దేహం మట్టిలోకి వెళ్తుంది, వేరు చేయబడ్డ ఆత్మను ఆయన అంటున్నాడు, నరులారా తిరిగి రండి, తిరిగి కమ్ బ్యాక్ అన్నాడు. కమ్ బ్యాక్ అంటే ఆల్రెడీ నేను ప్రవేశపెట్టిన ఆత్మ, తిరిగి నా వద్దకు నువ్వు రావాలి అన్నాడు. అందుకే బైబిల్లో చాలా మంది భక్తులు మరణించారు. అబ్రహాం చనిపోయాడు, మోషే చనిపోయాడు, చాలా మంది చనిపోయారు. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా వచ్చి ఆయన కూడా శిరువు మరణం పొందాడు. కానీ వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయా? ఆ రూపాంతర పర్వతం మీద ఏలియా కనబడతాడు, మోషే కనబడతాడు, బైబిల్లో ఉన్న ధనవంతుడు లాజరు సందర్భంలో అబ్రహాం కనబడతాడు, లాజరు కనబడతాడు, ధనవంతుడు కనబడతారు. ఏమైందంటే ప్లేస్ మారిందంటే. అందుకే బిల్లి గ్రహం మహాభక్తుడు ఆయన చనిపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఏదో ఒక రోజు మీరు బిల్లి గ్రహం చనిపోయాడన్న మాట మీరు వింటారు. మీరు విన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, నేను చనిపోలేదు, నా అడ్రస్ మారిందంతే. నేను చనిపోలేదు, నా అడ్రస్ మారిందంతే. అలాగే ఆయన బ్రతికాడు, అలాగే ఆయన మరణించాడు. ఈరోజు వాక్యాన్ని బట్టి మనం చెప్పగలం, బిల్లి గ్రహం ఇస్ స్టిల్ అలైవ్. ఆయన ఇంకను బ్రతికే ఉన్నాడు, ఆయన సజీవుడిగానే ఉన్నాడు. బైబిల్లో దేవుని కొరకు బ్రతికిన భక్తుల్లో ఏ ఒక్కరు చనిపోలేదు, వారందరూ బ్రతికే ఉన్నారు. మరి వారి దేహాన్ని వదిలిపెట్టారు, అది ట్రాన్స్పోర్టేషన్ అంతే. ట్రాన్స్పోర్టేషన్, బాడీని వదిలిపెట్టేసి మరొక బాడీ ధరించుకుని వెళ్ళిపోయారు అని అర్థం చేసుకోవాలి. మనం కొంచెం ముందుగా అర్థం చేసుకుంటే, దేహము, జీవము, ఆత్మ, ఈ మూడింట్లో ఏది ప్రాముఖ్యమైందని వాక్యంలోకి వస్తే బైబిల్ అంతట్లో నొక్కి చెప్పే గొప్ప సత్యం ఏంటంటే, ఆత్మ దేవుని భాగము, ఆత్మ విలువైంది, ఆత్మయే జీవింప చేసేది, ఆత్మయే దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోయేది. నీ పేరు ఆత్మకే, నీ ఉనికి ఆత్మను బట్టే, నీకు ఇవ్వబడ్డ విలువ కూడా ఆత్మను బట్టే. అర్థం చేసుకుందాం. అందుకే మత్తయి సువార్త 10:28 ఆయన ఒక మాట అన్నాడు, ఆత్మను చంపనారక దేహమునే చంపు వారికి మీరు భయపడొద్దు అన్నాడు. దేహాన్ని చంపితే చంపనివ్వండి, అది పెద్ద విషయం కాదు, చిన్న విషయం. ఆత్మను చంపడం అన్నది చాలా పెద్ద విషయం, అది మానవుడు వల్ల కాదు కాబట్టి యు డోంట్ వర్రీ అన్నాడు. ఆత్మను చంపనారక దేహాన్ని చంపేవాడికి మీరు భయపడొద్దు అంటే, ఈ రెండింటిలో ఆయన దేనికి విలువిస్తున్నాడంటే ఆత్మకి విలువిచ్చని మాట్లాడుతున్నాడు. కొంచెం ఒక రెండు మాటలు మీకు చూపించి నేను ప్రార్థనకు వెళ్తాను. రెండు మాటలు మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 6:9-11 మనం చూడాలి. ప్రకటన గ్రంథము 6:9-11 మనం చూస్తే అక్కడ మనకు ఒక దర్శనం కనబడుతుంది. అందులో 9వ వచనం ఇలా ఉంది, 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూసి తిని అన్నాడు. వారు వధింపబడ్డవారు, వారి హతసాక్షులు, వారు చంపబడ్డవారు, వారు చనిపోయిన వారు, వారిని హింసించారు, కానీ వారి ఆత్మలు ఎక్కడున్నాయి? వారి ఆత్మలు ఎక్కడున్నాయి? బలిపీఠము కింద చూసి తినే వారి ఆత్మల్ని వారు మాట్లాడుతున్నారు. 11, తెల్లని వస్త్రము వాణిలో ప్రతి వాణికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యక వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను. ఆత్మలు ఏం చేస్తున్నాయి అంటే విశ్రాంతి తీసుకున్నాయి. చాలా సార్లు తెలిసి తెలియక అందరూ రెస్ట్ ఇన్ పీస్ అంటారు. రెస్ట్ ఇన్ పీస్ అంటే అర్థం ఏంటి? రెస్ట్ ఇన్ పీస్ అంటే అర్థమైన సమాధానం నిద్రపోమని కాదు, ఆత్మలు నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళాయని మనం మాట్లాడతాం. చవన్ దగ్గర నిలబడి ఆయన లేడు వెళ్ళిపోయాడు అంటాం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉన్నాడు కదా బాడీ. ఆయన పాలరాజు సమాధి ఇక్కడే ఉంది కదా. వెళ్ళిపోయాడు అంటే ఉన్నది దేహం నథింగ్, వెళ్ళిపోయింది మాత్రం ఆత్మ, సిగ్నిఫికెంట్, చాలా విలువైంది, దేవుడి నుంచి వచ్చింది అని మనమే మాట్లాడుతున్నాం. కానీ మనం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాం, దానికోసం ఎక్కువ మనం ఆలోచించట్లేదు. ప్రకటన గ్రంథము 20:4 వెళ్దాం. ప్రకటన గ్రంథము 20:4 అంతటి సింహాసనము చూసి తిని వాటి మీద ఆశలై ఉండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడును అంటూ అదే వాక్యంలో చివరి బాటలో ఇలా రాయబడింది, దేవుని వాక్యము నిమిత్తమును చిరఛేదనం చేయబడిన వారి ఆత్మను చూసి తిని వారు బ్రతికిన వారే అన్నాడు. చిరఛేదనం చేయబడ్డ ఆత్మలు పరలోకంలో కనబడుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే బైబిల్లో దేవుని ఎరిగిన వారు, ఆత్మజ్ఞానం ఎరిగిన వారు, దేవుని కోసం బ్రతకాలనుకున్న వారు, వారు ఎలాంటి దృక్పథంతో బ్రతికారు, ఎలాంటి ఆశతో బ్రతికారు, వాళ్ళకి అర్థమైన సత్యం ఏంటి, వాళ్ళకి అర్థమైన పరమార్థం ఏంటి, వాళ్ళకి అర్థమైన సత్యము పరమార్థం ఒకటే. ఏదో ఒక రోజు మేము ఈ దేహాన్ని వదిలిపెట్టాలి, ఏదో ఒక రోజు మా జీవితాలకు ముగింపు దేవుడు చెప్తాడు. అప్పుడు దేవుని వద్దకు వెళ్ళాలి, చేతులు కట్టుకొని నిలబడాలి, మా ఆత్మకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు నీ కోసం దేహాన్ని ఇచ్చాను, నీ కోసం జీవాన్ని ఇచ్చాను, నువ్వు బ్రతకడం కోసం పంచభూతాన్ని ఇచ్చాను, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని భార్యని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, నీ పోషణ కొరకు ఉద్యోగాన్ని ఇచ్చాను, 60 ఆయుష్కాలం ఇచ్చాను, సమస్తాన్ని నీకు ఇచ్చాను, అమూల్యమైన జీవితాన్ని ఇచ్చాను, నువ్వేం చేస్తావు అని ఆయన అడిగినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పడానికి, దేవా నువ్వు ఎలా బ్రతకమన్నావో అలాగే బ్రతికాను, నువ్వేం చేయమని నీ వాక్యంలో సెలవిచ్చావో అలాగే బ్రతికాను, నా జీవితం అంతా నీకు తెలుసు కదా అని ప్రభు దగ్గర చెప్పి ప్రభు ఇచ్చే గొప్ప బహుమానం బల మంచి దాసుడు అని పిలువబడే ఆ గొప్ప బహుమానం పొందుకోవాలి, పరలోకపు వారసత్వాన్ని పొందుకోవాలని అలా బ్రతకడం బట్టే క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ ఏ మతంలోనూ ఎవరూ చేయలేనట్లుగా మనం చూస్తాం. విలియం కేరీ ఎందుకు ఆయన అలా జీవించాలి? మదర్ తెరిసా ఎందుకు అలా జీవించాలి? మచిలీపట్నంలో సేవ చేసిన హైని అమ్మ ఎందుకు ఆమె అంత గొప్ప జీవితాన్ని జీవించాలి అని అంటే ఒకటే వాళ్ళ ఉద్దేశం, నేను దేవుడి చేత పంపబడిన ఆత్మను, నాకు దేవుడిచ్చిన గొప్ప టాస్క్ ఉంది, నమ్మకంగా చేయాలి, దేవుడు మళ్ళా నన్ను పిలుస్తాడు, ఆయన వద్దకు వెళ్ళాలి, దేవా నీకోసమే బ్రతకాలని చెప్పాలి, ఆయన ఇచ్చే పరలోక బహుమానాలు నేను పొందుకోవాలన్న ప్రేరణ అతృష్ణ వారిని అంత గొప్పగా సమాజానికి సేవ చేయడానికి, అంత గొప్ప జీవితాన్ని జీవించడానికి చాలా చాలా మంచి ముద్ర, మంచి మాదిరి లోకానికి విడిచిపెట్టడానికి వారి జీవితాలకు ప్రేరేపణించినవి ఈ వాక్యాలే. అందుకే బైబిల్లో గొప్ప భక్తుడు కనబడుతున్న పౌలు భక్తుడి దగ్గరికి వెళ్ళి, పౌలు గారు మీరు జీవిస్తున్న జీవితం ఏంటి, మీ యొక్క గురి ఏంటి, మీ టార్గెట్ ఏంటి, మీరు ఎలా బ్రతుకుతున్నారు, మీరు ఆల్రెడీ దేవుని దర్శనాలు పొందుకున్నవారు కదా, మేము ఎలా బ్రతకాలి ఆయన అడగడానికి మనం ప్రయత్నం చేస్తే ఆయన ఒక గైడెన్స్ మనకి ఇస్తా ఉన్నాడు. 2 Corinthians 5:8 ఇలా అన్నాడు, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించటకు ఇష్టపడుచున్నాము అని అంటాడు. నాకు ఒక ధైర్యం ఉంది, ముసలితనం వచ్చింది, వెంట్రుకలు తెల్లబడిపోయాయి, కాళ్ళు మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయ్యాయి, కళ్ళు కనిపించట్లేదు, నిద్ర పడతలేదు, అన్నం అరగట్లేదు, ఇవన్నీ ఉన్నప్పటికీ నాకొక ధైర్యం ఉంది. ఏంటి ఆ ధైర్యం అంటే, దేహాన్ని వదిలిపెట్టి ప్రభు వద్ద నివసించటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందునను, దేహమును విడిచినను ఆయనకి ఇష్టమే ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను అన్నాడు. ఆయనకి అదే, అందువల్లే వాళ్ళు పాపం చేయడానికి భయపడ్డారు, అందువల్ల వారు అన్యాయం చేయడానికి భయపడ్డారు. దేవుని భయం వారిని ఉత్తములుగా మార్చింది, దేవుని భయం వారిని సమాజానికి సేవ చేయడానికి ప్రేరేపించింది, దేవుని భయం ఆ అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి వారిని పురుకొలుతుంది. కారణం, అవర్ గాడ్ ఈజ్ రైట్ చెస్, మన దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ప్రేమ కలిగిన వాడిగా, పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నేను అలాగే జీవించాలని వారు ఆశపడ్డారు. అదే విధంగా వాళ్ళు జీవించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. అయితే ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ మూడింట్లో ఆత్మ, జీవము, దేహము, మూడింట్లో ఆత్మ దేవుడి నుంచి వచ్చింది, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది, ఆత్మ జీవింప చేసేదే మాటలు మనకు అర్థమవుతే సూటి ప్రశ్న ఏంటంటే, నీ ఆత్మ కోసం నువ్వేం చేస్తున్నావు? మన ఇంట్లో కనిపించే షాంపూ దేహానికే, ఆ కోకోనట్ ఆయిల్ దేహానికే, ఫెయిర్ లవ్లీ దేహానికే, పౌడర్ దేహానికే, బట్టలు చెప్పులు మొత్తం చూడండి, ఒకసారి ఆలోచించండి, లిస్ట్ చేసుకోండి. నా ఇంట్లో నేను సంపాదించుకుంది, కూడబెట్టుకుంది, దాచిపెట్టుకున్నది ఇవన్నీ దేనికోసం? దేహం కోసం. అయితే దేవుని వద్ద నుంచి వచ్చి దేవుని వద్దకు వెళ్ళి శాశ్వత కాలము నిత్యత్వంలో జీవించే నీ ఆత్మ కోసం నువ్వేమన్నా దాచిపెట్టావా? ఏమైనా సంపాదించావా? ఏమైనా కూడబెట్టుకున్నావా? ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ఒకవేళ ఇప్పుడు దాకా చేయకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం, యు హ్యావ్ టు థింక్ ప్రాపర్లీ. ఈ సమయంలో మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆత్మ వదిలిపెడితే నక్యం, వెళ్ళేటప్పుడు దేన్ని తీసుకెళ్ళలేము, ఈ దేహాన్ని కూడా తీసుకెళ్ళలేము. అలాంటి నీవు అని పిలువబడే నీ ఆత్మ కోసం నువ్వేం చేస్తున్నావు అన్నదే దేవుడి ఉదయకాల సమయంలో మన ముందుంచిన ప్రశ్న, మనతో మాట్లాడుతున్న లేఖనాల సారాంశం అదే. అందుకే మనం విలువైన వాటిని ఏం చేస్తామంటే పదిలపరుచుకుంటాం, బీరువాలో లాకర్లో తాళమేసి దాచిపెట్టుకుంటాం. విలువైన వాటిని మనం కోల్పోవడానికి ఎంత మాత్రం కూడా మనం ఇష్టపడం, ఎంత మాత్రం ఇష్టపడం. అయితే విలువైన నీ ఆత్మ కోసం నువ్వేం చేస్తున్నావు? మనకు తెలుసు భవిష్యత్తులో ఆడపిల్ల ఉంది, రేపు మెచ్యూర్ అవుతుంది, అమ్మాయి ఖర్చులు ఉన్నాయి, రేపు పెళ్ళి ఉంది ఖర్చులు ఉన్నాయి, రేపు ఉద్యోగం కోసం ఖర్చులు ఉన్నాయి. రేపు ఖర్చులు ఉన్నాయని తెలిసి ఇప్పటి నుంచే రూపాయి రూపాయి కూడబెడతా ఉంటాం, అది సిద్ధపాటు. అయితే రేపు నీకు ఒక పిలుపు ఉంది, రేపు నీ సృష్టికర్త నువ్వు ఎదుర్కోవాలి, ఆయన నీ తీర్పు సింహాసనము నిలబడాలి, దానికోసం నువ్వు సిద్ధపడుతున్నావా? దానికోసం నువ్వు ఏమైనా సంపాదించుకుంటున్నావా? దానికోసం నువ్వు ఏమైనా జాగ్రత్త పడుతున్నావా? ఒకవేళ నీ సమాధానం కాదు అంటే యువర్ ఇన్ డేంజర్. ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. మనలో మన చేతిలో ఏమీ లేదు. యు డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ టుమారో, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు అని ఆయన సూటిగా ప్రశ్నించాడు. మరుక్షణం ఏం సంభవిస్తుందో కూడా మనకు తెలియదని మన కామన్ సెన్స్ని బట్టి మనం చెప్పగలం. అయితే ఇంత విలువైన నీ ఆత్మ కోసం నువ్వేం చేస్తున్నావు అన్నదే ప్రశ్న. పౌలు భక్తుని అడిగితే ఆయన అంటాడు, దేవా, నేను కేవలం నీకోసమే ఆత్మానుసారంగానే ఏ విధముగా నేను మృతుల్లో నుంచి పునరుద్ధానం కలగాలని ఏవేవి నాకు లాభకర్మలు అయినవో వాటినన్నింటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఆత్మానుసారంగానే జీవించాను అని అంటాడు. భక్తులను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ప్రభువా, మేము జీవించిన జీవితం ఆత్మానుసారమైంది, నేను నీకోసమే బ్రతకాము, అదే నిరీక్షణతో బ్రతకామని వాళ్ళు చెప్పగలరు. నువ్వేం చెప్పగలవు? నేనేం చెప్పగలను? మన సిద్ధపాటు ఎలా ఉంది? మరి నీ ఆత్మకు విలువైంది ఏదైనా ఉందా? నా ఆత్మకు నేను ఏదైనా సమకూర్చుకోవాలి, దాచిపెట్టుకోవాలంటే ఏం సమకూర్చుకోవాలి, ఏం దాచిపెట్టుకోవాలి, దేని నేను పొందుకోవాలి అన్నది నీ ప్రశ్న అయితే, దేవుడు తన వాక్యం నుంచి నీ ఆత్మకు సంబంధించిన ఒక విలువైన వస్తువు కొరకు, విలువైన వాటి కోసం మాట్లాడుతున్నాడు. దాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం, దయచేసి అందరు రాసుకోండి, చదవండి. అందుచేత సమస్త కల్మషమును, విరవేగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుటి. ఆ చివరి మాట అండర్లైన్ చేసుకోండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అన్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము బైబుల్. నీ ఇంట్లో ఉన్న బంగారం కంటే, నీ ఇంట్లో ఉన్న వెండి కంటే, నీకు నెలకొచ్చే జీతం రూపాయల కంటే, వెండి నాణ్యాల కంటే దేవుని వాక్యము అమూల్యమైంది. వెండి బంగారాలతోటి కొలవలేము, వెండి బంగారాలు చాటినవు కావు. నీ ఆత్మను గైడ్ చేసేది, నీ జీవితాన్ని నిర్దేశించేది, ఎలా బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో, ఎందుకోసం బ్రతకాలో నేర్పించేది, మనిషిని మహాత్ములుగా నిలబెట్టేది దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని దేవుడు
ఎబ్రి భాషలో రాసి నీ చేతిలో పెట్టి చీపురు నేర్చుకొని బైబిల్ చదువు అంటే మనకు ఎంత కష్టంగా ఉండేది. అదే వాక్యాన్ని గ్రీకు భాషలో ఉంచి మీరు గ్రీకు భాష నేర్చుకుని మీ ఆత్మ రక్షించుకోండి అంటే ఎంత కష్టంగా ఉండేది. అలా అనకుండా నీ భాషలోనికి నీకు అర్థమయ్యే రీతిలో తెలుగులోనికి దేవుడు తన వాక్యాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఎంతసేపు వాక్యం చదువుతున్నాం, ఎంత సమయం వాక్యం కోసం కేటాయిస్తున్నాం, అసలుకి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా, ఎప్పుడైనా బైబిల్ తీస్తున్నామా, బూజు పెట్టి పక్కన పెట్టేస్తామేమో. ప్రిలారా, మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు, మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. దేవుని వాక్యము మన పాదాలకు దీపం, దేవుని వాక్యము మన త్రోవకు వెలుగు, దేవుని వాక్యము నీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగింది. దేవుని వాక్యము కొరకు ఒకసారి నువ్వు అర్థం చేసుకో, ఆ వాక్యము నీ ఆత్మను రక్షించుకోవడం ఎలాగో, పరలోకాన్ని స్వతంత్రించుకోవడం ఎలాగో, మరణాన్ని జయించడం ఎలాగో, రోగాలు లేని లోకాన్ని, ఒక నాయన ఏ కష్టాలు ఏ బాధలు లేని లోకానికి వారసత్వం సంపాదించుకోవడం ఎలాగో దేవుడు తన వాక్యంలో స్పష్టంగా మాట్లాడుతుండగా మనం వాక్యం కోసం ఏమన్నా ఆలోచించేస్తుందామా? కమ్ టు బైబుల్, రీడ్ ఇట్, యు విల్ బి బ్లెస్డ్. బైబిల్ దగ్గరకు వచ్చి దాన్ని చదువుతో ప్రార్థన పూర్వకంగా చదవగలిగితే దైవికమైన ఆశీర్వాదాలు, జ్ఞానము మన మెదడును ఆయన వెలిగిస్తాడు, మన జీవితాలను ఆయన కడతాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, దేవుని వాక్యానికి విలువనిద్దాము, దేవుని వాక్యానికి విలువనిద్దాం. ఈ మూడింట్లో ఏది ప్రాముఖ్యమైన అన్నప్పుడు నీ ఆత్మే విలువైంది. విలువైన నీ ఆత్మ కోసం నువ్వేం చేస్తున్నావు, ఎలా చుట్టుపడుతున్నావు, ఏమి సంపాదించావు, ఏమి కూడబెడుతున్నావు, ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని వాక్యానికి విలువనిద్దాం, వాక్యపు వెలుగులో మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ మాటలను మన వినికిల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అడిగి మనం ముగించుకుందాం. మన మధ్య ఉన్న ఎస్ఏ శాలిం రాజు అన్న ప్రార్థన చేస్తారు. శాలిం అన్న, ఒక్క నిమిషం మీట్లో పెట్టాను తీస్తున్నాను. శాలిం అన్న, అన్నా ముగింపు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థనలో ప్రాముఖ్యంగా మనం ప్రార్థన చేయాల్సింది కౌంటింగ్ కోసం, ఎలక్షన్ రిజల్ట్స్ కోసం ప్రార్థన చేద్దాం, అలాగే ఎండల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వారి కోసం ప్రార్థన చేద్దాం, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేద్దాం, డిపార్ట్మెంట్లో ఉన్న అనేక మంది రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం వచ్చిన మన ప్రియులందరి కుటుంబాల ఆశీర్వాదం కోసం, బిడ్డల కోసం, వాళ్ళ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం, వారికి ఉన్న పనిష్మెంట్ నుంచి విడుదల కోసం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యం ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించినందుని బట్టి మీకు స్తోత్రాలు. నేను ఉదయకాల సమయంలో బైబిల్ స్టడీలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. నేను ఎన్నో తండ్రి అర్జెంటు పనులుంటున్నా, ఉద్యోగాల్లో ఉంటున్నా, అన్నిటిలో నాయన మీ సన్నిధిలో గడపటానికి నాయన మా ప్రియులందరికీ మీరు అనుకూలపరిచిన ఈ ఉదయకాలపు బైబిల్ స్టడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. నేను పాలు పొందిన ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరి అవసరతలు నాయన ఆత్మ సంబంధంగా తీర్చమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన శరీరము, ఆత్మ, నేను ప్రాణము, వీటి యొక్క ప్రాముఖ్యతను నేను నీ దాసుని ద్వారా తెలియపరిచినందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఎంత గొప్ప దేవుడు ప్రభు. నేను ప్రభు నీ యొక్క నిర్మాణం, నేను మమ్మల్ని చేసిన తీరును నేను జ్ఞాపకం చేసుకుంటుండగా మాకు ఆశ్చర్యము, నేను భయము, వణుకు కలుగుతుందని దావీదు మహారాజు చెప్పిన రీతిగా నేను మాకు కూడా అలాగా నేను కలుగుతూ ఉంటుంది ప్రభు. నేను మీ యొక్క సృష్టి నేను ఎంత ఆశ్చర్యకరం ప్రభు. వీటిలన్నిటిలో నాయన ప్రత్యేకంగా నాయన మమ్మల్ని మీరు నిర్మించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం నాయన. ప్రాణాత్మలను దయచేసిన దేవ, మీకు మా ప్రాణాత్మలు నాయన, మా దేహాలు మీ కొరకై జీవించడానికి నాయన మా యొక్క తండ్రి బాధ్యతను ఈ ఉదయకాల సమయంలో నీ దాసం ద్వారా మాట్లాడినందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మా ముందున్న రేపటి నేను ఎలక్షన్ కౌంటింగ్ గురించి ప్రార్థన చేస్తుంటున్నా ప్రభా. నీ చిత్తానుసారమైన నేను గవర్నమెంట్ని మాకు అనుగ్రహించండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దయచేయండి ప్రభా. నీ సేవకు ఆటంకాలుగా ఉండే ప్రతి ఒక్కరిని దూరపరిచినైనా నైనా మంచి ప్రభుత్వాలు మాకు దయచేయమని మరీ మరీ మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నైనా కౌంటింగ్ విషయాల్లో తండ్రి ఉద్యోగాల్లో ఉంటున్న మా ప్రియులందరిని బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నైనా అలాంటి తండ్రి ట్రాఫిక్ డ్యూటీస్ చేస్తుంటున్న మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఎండ తీవ్రత నుంచి నైనా వడగాల్పుల నుంచి కాపాడమని అడుగుతుంటున్నాం. నైనా దేశ రక్షణ కొరకు నైనా రాష్ట్ర శాంతి భద్రతల కొరకు నేను పాటుపడుతుంటున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీ కాపుదల, మీ భద్రత, మీ కృప, మీ కనికరం నేను ప్రతి ఒక్కరి మీద చూపించి కాపాడమని అడుగుతుంటున్నాం. నేను రక్షణ లేని వారిని నైనా మా ప్రియులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నైనా మీ వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉంటుండగా నైనా హృదయాల్లో మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. సంపూర్ణంగానైనా నీ పైన ఆధారపడటానికి, నేను సంపూర్ణంగానైనా ఈ దేహంతో నిన్ను మయంపరచడానికి, నేను డిపార్ట్మెంట్ లో నైనా వెలుగు నైనా ఇచ్చే దీప స్తంభాలుగా ప్రతి ఒక్కరిని నేను లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నైనా బలహీనంగా ఉంటున్న వారిని ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, విడుదల దయచేయమని అడుగుతుంటున్నాం. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నైనా పనిష్మెంట్స్ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. పనిష్మెంట్ నుంచి ఆయన కరిమార్కుల నుంచి ఆయన విడుదల దయచేయండి. సమస్తము సాధ్యం ప్రభు మీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో మీకు ఆయన మా విన్నపాలు సమర్పిస్తుంటుండగా వాటిలన్నింటినీ ఒక్కొక్కటిని ఆయన మీ కృపలో తీర్చమని, ఉదయకాలు ప్రత్యేకమైన మీ దీవులతో నింపమని, ఈ దినమంతట ఉద్యోగంలో ప్రయాణాల్లో ఆయన ప్రతి విషయంలో నిన్ను మహింపరిచి నిన్ను గణపరిచే కృప మా అందరికీ అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు దీని మీద, అంశం మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మనం ముగించుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే రేజ్ చేయొచ్చు. డౌట్స్ లేకపోతే మనం ముగించుకుందాం. సిఏ బాలసౌరి అన్న, అన్న ఆశీర్వాదం ఇచ్చి ముగించండి. బాలసౌరి సిఏ గారు అన్న, ప్రేమ అన్న,
అన్న చెప్పండి అన్న.
అన్న ఆశీర్వాదంతో ముగించండి.
అలాగేనన్నా. ప్రేమ గల తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రాణాత్మ దేహ మూలుగులను ఉపయోగించి మీ వాక్యాన్ని మా హృదయాల్లో నిలిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మరి వెలిగించట్లుగా సహాయం చేయమని ఇది నేను బాగుగా ఆశీర్వదిస్తున్నామని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, నా ప్రభు ప్రియరక్షణ యేసుక్రీస్తు ప్రభువుల శ్రేష్ఠమైన నామమున వదనంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అందులో నిన్న సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగముల పర్యంతం వరకు చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీదను, అలాగే ప్రభా పోలీస్ కుటుంబాల ప్రతి ఒక్కరి మీదను సదాకాలము తోడయుండును గాక.
ఆమేన్. కేటాయించినందుకు వందనాలు. ప్రభు తప్పకుండా మన సమయాన్ని ఆశీర్వదిస్తారు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. ప్రతి రోజు ఉదయకాలం ప్రార్థన జరుగుతూ ఉంది. మీ చిత్తం మీ కుదిరితే జాయిన్ అవ్వండి, తప్పకుండా దీవించబడతారు. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్
అన్న. చాలా మన ప్రైజ్ లార్డ్ అన్న.